சதாசிவசமாரம்பாம் சங்கராச்சார்ய மத்யமாம் அஸ்மதாச்சார்ய பர்யந்தாம் வந்தே குரு பரம்பராம். ஓம் சாந்தி பாட. ஓம் பத்ரம் கர்ணே ஸ்ருணுயாம தேவாஹ பத்ரம் பஶ்யேமா க்ஷபிர்யஜத்ராஹ ஸ்திரைரங்கைஸ்துஷ்டுவாகும் சஸ்தனூபிஹ ரங்கைஸ்துஷ்டுவாகும் சஸ்தனூபிஹ வ்யஷேம தேவஹிதம் யதாயுஹ ஸ்வஸ்தி ந இந்த்ரோ வ்ருத்தஶ்ரவாஹ ஸ்வஸ்தி ந பூஷா விஶ்வவேதாஹ ஸ்வஸ்தி ந ஸ்தார்க்ஷ்யோ அரிஷ்டநேமிஹ ஸ்வஸ்தி நோ ப்ருஹஸ்பதிர் ததாது ஓம் ஶாந்தி ஶாந்தி ஶாந்திஹ
முண்டகோபனிஷத்து மொதட்டி அத்தியாயம் மொதட்டி கண்டம் மொதட்டி மந்திர நேன் சௌத்தனமுன்னு ரிப்பீட் செய்யணும்.
பிரம்மா தேவானாம் பிரதம சம்பபூவ விஸ்வஸ்ய கர்த்தா புவனஸ்ய கோப்தா சப்ரம்ம வித்யாம் சர்வ வித்யா ப்ரதிஷ்டாம் அதர்வாய ஜ்யேஷ்ட புத்ராய ப்ராஹ அதர்வணேயாம் ப்ரவதேத ப்ரஹ்மாம் அதர்வாதாம் புரோ வாசாங்கிரேம் ப்ரஹ்ம வித்யாம் ச பாரத்வாஜாய சத்யவாஹாய ப்ராஹ பாரத்வாஜோங்கிரசேம் பராவராம்.
அதர்வண வேதம் దానికి సంబంధించినటువంటి ఉపనిషత్తు ముండకోపనిషత్. నాలుగు వేదాలలో ఆ వేదాల యొక్క అంత భాగాన్ని చివరి భాగాన్ని వేదాంతం అన్నాం. వేదాంతం అంటే ఉపనిషత్తు అని అర్థం. ఏ ఉపనిషత్తు ద్వారా అయితే ఒక వ్యక్తి తన ఆత్మస్వరూపాన్ని తెలుసుకోగలుగుతాడో, గురువుని సమీపించి నిశ్చయమైనటువంటి జ్ఞానాన్ని పొందడమే ఉపనిషత్తు అనేదానికి అర్థం. ఉప అంటే సమీపం, నీ అంటే నిశ్చయమైన, సద్ అంటే ఆత్మజ్ఞానాన్ని పొందడం. కనుక ఈ ముండకోపనిషత్తు అనేటువంటి ఉపనిషత్తు మనకు ఆత్మవిద్యని ప్రసాదిస్తుంది. ఏ ఆత్మవిద్యని పొందితే వ్యక్తి తన యొక్క దుఃఖాన్నించి బయటపడగలుగుతాడో, జనన మరణ వ్యాధి రోగ, వ్యాధి అంటే రోగం, వృద్ధాప్యం, వీటన్నిటి నుంచి ఏ దుఃఖమైతే ఉందో ఆ దుఃఖం నుంచి ఆ వ్యక్తి బయటపడగలిగే అవకాశం ఒక ఉపనిషత్తు లేక శాస్త్ర విద్య, ఆత్మవిద్య ద్వారా లభిస్తుంది అని శాస్త్రం చెప్తుంది. అది ఎలా లభిస్తుంది అంటే, ఎవరైతే గురువు దగ్గరికి వెళ్ళి క్రమశిక్షణతో, భక్తితో, శ్రద్ధతో ఎక్కువ కాలం చదవగలుగుతారో వారికి ఆ విద్య లభిస్తుంది. ఆ వ్యక్తి యొక్క బుద్ధిలో ఆ ఆత్మజ్ఞానం చోటు చేసుకుంటుంది. వినడం వల్ల, శ్రవణం చేయడం వల్ల ఆ జ్ఞానం ఆ వ్యక్తి బుద్ధిలో చోటు చేసుకుంటుంది. అదే బయటపడడం అంటే సంసారం నుంచి. బుద్ధిలో ఉన్నటువంటి ఆత్మ అజ్ఞానం తొలగిపోయి నేను ఆత్మస్వరూపాన్ని అనే జ్ఞానం, నిష్ఠ కలుగుతుంది ఆ వ్యక్తిలో. దాన్నే మోక్షం అన్నారు, దాన్నే ఆత్మజ్ఞానం అన్నారు, ఇంగ్లీష్లో లిబరేషన్ అన్నారు. మోడర్న్గా పుస్తకాలు ట్రాన్స్లేట్ చేసేవాళ్ళు సెల్ఫ్ రియలైజేషన్ అంటారు, కానీ సంప్రదాయబద్ధంగా సెల్ఫ్ రియలైజేషన్ అనేది ఇట్స్ నాట్ ఏ ప్రాపర్ ట్రాన్స్లేషన్. అందుకని కమెంటరీ బుక్స్ మనం చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. సెల్ఫ్ రియలైజేషన్, ఆత్మదర్శనం అనే ఒక వాక్యం మనల్ని తప్పుదారి పట్టించే అవకాశం ఉంది. తప్పుదారి అంటే ఏమిటి? మన దృక్పథంలో సరియైన దృక్పథం లేకుండా పోవడానికి ఆస్కారం ఉంది ఆయా పదాల్లో. అందుకనే గురుముఖంగా నేర్చుకోవడానికి కారణం ఇదే. సంప్రదాయబద్ధం, ట్రెడిషనల్గా ఆ పదాలు ఏవి వాడితే మనిషికి, ఆ వ్యక్తికి జ్ఞానం కలుగుతుంది అని ఒక పద్ధతి ఉంది దానికి. అందుకని మనం లిబరేషన్ అంటాం, మోక్షం అంటాం, ఆత్మజ్ఞానం అంటాం. అది ఎలా వచ్చింది అంటే పరంపరగా వచ్చింది అని చెప్పి ఈ మొదటి అధ్యాయంలో, మొదటి మంత్రంలో గురు శిష్య పరంపర గురించి ప్రారంభమవుతుంది. ఈ మొదటి అధ్యాయం మొదటి ఖండంలో 9 మంత్రాలు ఉన్నాయి. ఒక్కొక్క అధ్యాయంలో 2 ఖండాలు, 3 అధ్యాయాలు, ప్రతి అధ్యాయంలో 2 ఖండాలు, మొత్తం 6 ఖండములు. గురు శిష్య పరంపర మొదటి మంత్రంలో మొదలవుతుంది. ఆత్మవిద్య మహిమ గురించి ఇక్కడ చెప్పబడింది. బ్రహ్మా దేవానాం ప్రథమః సంభభూవ. బ్రహ్మ, చతుర్ముఖ బ్రహ్మ, 4 తలలు కలిగినటువంటి బ్రహ్మ, బ్రహ్మానాం. ఆ బ్రహ్మ ప్రథమః సంభభూవ, మొదట మొట్టమొదట జన్మించినటువంటి వాడు అని అర్థం. హిరణ్య గర్భుడు అంటాం, ఇంకొక పేరు కూడా హిరణ్య గర్భుడు అని పేరు. ఆ బ్రహ్మ మొదట పుట్టినవాడు, ఆయన ఎటువంటి వారు అంటే విశ్వస్య కర్త భువనస్య గోప్త. విశ్వస్య అంటే విశ్వానికి, ఈ ప్రపంచానికి కర్త అంటే సృష్టికర్త అని అర్థం. కర్త సృష్టించిన తర్వాత రక్షించాలి కదండి. భువనస్య గోప్త అన్నారు. ఈ 14 భువనాలు ఉన్నాయి కదా, ఈరేడు భువనంగల్ అంటారు తమిళంలో వెళ్ళు. 14 భువనాలు కూడా సృష్టించిన తర్వాత వాటిని రక్షించాలి కదా, గోప్త అన్నారు. గోప్త అంటే రక్షించేవాడు అని అర్థం. గుప్ ధాతు వెర్బ్ రూట్, గుప్ నుంచి గోప్త అని వచ్చింది. ఆ బ్రహ్మ సహ అంటే ఆ బ్రహ్మదేవుడు బ్రహ్మ విద్యాం, బ్రహ్మ విద్యను. ఎటువంటి బ్రహ్మ విద్య? సర్వ విద్యాం ప్రతిష్టాం, అన్ని విద్యల కంటే శ్రేష్టమైనటువంటిది. ప్రతిష్ట అంటే ఏమిటి? శ్రేష్టమైనటువంటిది, ఉన్నతమైనటువంటిది. ఏమిటది? బ్రహ్మ విద్య. సర్వ విద్యాం ప్రతిష్టాం, అన్ని విద్యల కంటే శ్రేష్టమైనది. ఇంకా బ్రహ్మ విద్య కంటే శ్రేష్టమైనది లేదు ప్రపంచంలో. బ్రహ్మ విద్యనే ఆత్మవిద్య అన్నాం. ఆ బ్రహ్మ విద్యను సర్వ విద్యలకు ప్రతిష్టమైనటువంటిది, శ్రేష్టమైనటువంటి దాన్ని జ్యేష్ఠపుత్రాయ ప్రాహ. తన యొక్క జ్యేష్ఠపుత్రుడు అంటే పెద్ద కుమారుడు, పెద్ద కుమారుడికి ఎవరైనా అథర్వాయ, అథర్వుడు అనేటటువంటి తన యొక్క జ్యేష్ఠపుత్రుడికి ఈ బ్రహ్మదేవుడు ఈ బ్రహ్మ విద్యను ప్రసాదించాడు, నేర్పాడు, కూర్చోబెట్టి శిక్షణ ఇచ్చాడు అని అర్థం. ఇది తండ్రి కొడుకుల సంబంధం అంటే అట్లా ఉండాలి. అందుకని తండ్రి ద్వారా నేర్చుకున్నాడు అథర్వుడు. తర్వాత అథర్వుడు ఏం చేశాడు? 2వ మంత్రంలో చెప్తున్నారు, యాం బ్రహ్మ అథర్వణి ప్రవదేత. ఏ విద్యనైతే యాం బ్రహ్మ విద్యాం, ఏ బ్రహ్మ విద్యనైతే బ్రహ్మదేవుడు అథర్వణి ప్రవదేత అథర్వణునికి చెప్పాడు. అథర్వణి అంటే అథర్వణునికి, ప్రవదేత చెప్పాడు. తాం ఆ బ్రహ్మ విద్యను అథర్వ అంగిరే పురా ఉవాచ. ఆ అథర్వుడు ఏం చేశాడు? అంగిరుడు అనేటువంటి తన పుత్రుడికి బోధించాడు. పురా ఉవాచ ఎప్పుడు చెప్పాడు? అప్పుడే ఆ ప్రాచీన కాలంలోనే చెప్పాడు. పురా ఎప్పుడో ఎన్ని వేల సంవత్సరాల క్రిందటం తన కొడుకైనటువంటి అంగిరుడికి అథర్వుడు ఏ విద్యనైతే తన తండ్రి దగ్గర నుంచి నేర్చుకున్నాడు ఆ బ్రహ్మ విద్యని అదే చెప్పాలండి. అందుకని ఇక్కడ యాం విద్యాం తాం ఏవ, ఏదైతే తన తండ్రి దగ్గర నేర్చుకున్నాడో అదే విద్యను అంగిరుడికి నేర్పాడు. ఉవాచ అంటే చెప్పాడు, నేర్పించాడు అని అర్థం. ఇప్పుడు ఎంతమంది అయినారు? బ్రహ్మ, అథర్వ, అంగిరుడు, 3. తర్వాత సహ ఆ అంగిరుడు భారద్వాజాయ సత్యవాహాయ ప్రాహ. 4వ గురు వస్తున్నారు పరంపరల. భారద్వాజ అనే గోత్రానికి చెందినటువంటి సత్యవాహుడనేటటువంటి పేరు కలిగినటువంటి ఋషికి సహ ఆ అంగిరుడు ప్రాహ చెప్పించాడు ఈ బ్రహ్మ విద్యనే. ఏదైతే అంగిరుడు అథర్వుడి దగ్గర నుంచి నేర్చుకున్నాడో ఆ విద్యనే భారద్వాజ గోత్రానికి చెందినటువంటి సత్యవాహుడు అనేటటువంటి పేరు కలిగినటువంటి ఆయనకు ఈ విద్యను నేర్పాడు. 5 అప్పటికి. తర్వాత భారద్వాజ అంగిరసే పరావరం. 6 ఇప్పుడు 5 నాలుగైపోయినాయి. భారద్వాజు నాలుగో గురు. అంగిరస్ అనేటువంటి ఆయనకి భారద్వాజుడు నేర్పించాడు. పర అవరాం అంటే గురు, పర అంటే గురువు అనే అర్థం, అవర అంటే శిష్యుడు అని. సో పర అవరాం ఇట్లా పరావరాం అంటే ఇట్లా గురు శిష్య పరంపరగా ఈ విద్య వస్తూ ఉన్నది అని అర్థం. అంటే దాన్ని బట్టి మనకేం తెలుస్తుంది, గురువు ముఖంగానే నేర్చుకోవాలి ఆత్మవిద్య అని అర్థం. పుస్తకాలు చదివి లైబ్రరీలకు వెళ్ళి కామెంటరీలు చదివి నేర్చుకోకూడదు. పండితజ్ఞోపి శాస్త్రజ్ఞోపి బ్రహ్మాన్వేషణం స్వాతంత్రేణ న కుర్యాత్. ఎంత శాస్త్రజ్ఞుడైనప్పటికీ ఎంత పండితుడైనప్పటికీ కూడా ఈ బ్రహ్మ అన్వేషణం, ఎంక్వైరీ ఇంటూ బ్రహ్మన్, ఆత్మవిద్యను తనకు తానుగా ప్రయత్నం చేయకూడదు. నేను చాలా ఇంటెలిజెంట్ వాడినండి, నాకు చాలా ఇంటెలిజెన్స్ ఉందండి, నాకు గురువే అక్కర్లేదండి, నేను ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లేదండి అని చెప్పి అనకూడదు. ప్రిస్టేజ్ ఫీల్ కాకూడదు, నాకు ఇంత డబ్బు ఉంది ఇంత ధనం ఉంది నేను అక్కడికి పోయి కూర్చోవడం ఏమిటి అంతమంది జనంలో అని అనుకోకూడదు. ఎంత ధనవంతుడైనా ఎంత శాస్త్రజ్ఞుడైనప్పటికీ కూడా గురువు దగ్గరికి వెళ్ళాలి, సమీపించాలి, నమస్కారం చేయాలి, కూర్చోవాలి, చదవాల్సిందే. ఆ వినయం అవసరం. అందుకనే యాజ్ఞవల్క్యుడు వెళ్ళినప్పుడు జనక మహారాజు మహా పెద్ద ఆసనం మీద కూర్చొని ఉంటాడు. యాజ్ఞవల్క్యుల వారు వస్తున్నారనగానే ఆయన ఆసనం దిగి యాజ్ఞవల్క్యుల దగ్గరికి వెళతారు. వెళ్ళి ఆయన్ని పిలుచుకొచ్చి ఆయనకు ఆసనం ఇచ్చిన తర్వాతనే తను కూర్చుంటాడు. ఎంత మహారాజు జనక మహారాజు, ఆ విద్య మీద ఉన్నటువంటి దాని యొక్క మీద ఉన్నటువంటి పూజా భావన, ఉన్నతమైన భక్తి శ్రద్ధ ఎవరికైతే ఉంటుందో ఆ వ్యక్తి తన యొక్క గౌరవ మర్యాదలు ఇవన్నీ వెనక పెట్టేస్తాడు. విద్య దగ్గరికి వచ్చేటప్పుడు తను వినయంగా ఉండాలి. అలా ఉన్నవాడికి ఆత్మవిద్య లభిస్తుంది. అందుకని పర అవర అంటే శిష్య గురు శిష్య పరంపరగా ఈ విద్య వచ్చింది అని చెప్పబడింది. ఇంతవరకు పోయిన వారం చూశాం రాత మూడవ మంత్రం.
శౌనకో హవై మహాశాలః అంగిరసం విధివదుపసన్నః పప్రచ్ఛ కస్మిన్ను భగవో విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతీతి.
ఇలా గురు శిష్య పరంపర గురించి ఒకటి రెండు శ్లోకాలు చెప్పిన తర్వాత మంత్రాల్లో, ఇప్పుడు ఈ మూడు నాలుగు మంత్రాల్లో శిష్యుడి ప్రశ్న గురువు సమాధానం చెప్తున్నారు. ఆ ప్రశ్న మీదనే ఈ ఉపనిషత్తు అంతా ఆధారపడి ఉంటుంది. ఈ మూడవ మంత్రంలో శిష్యుడి ప్రశ్న, నాలుగవ మంత్రంలో గురువు సమాధానం. ఆ శిష్యుడు ఎవరు గురువు ఎవరని చెప్పి ఇక్కడ మనకు ప్రవేశపెడుతోంది ఉపనిషత్తు. ఇది రెండవ టాపిక్ అన్నమాట. మొదటి టాపిక్ అయిపోయింది. విషయం ఏమిటంటే గురు శిష్య పరంపరగా ఈ విద్య వచ్చింది, ఈ బ్రహ్మ విద్య అనేటువంటిది సర్వ విద్యలకు శ్రేష్టం అని చెప్పబడింది. ఆ బ్రహ్మ విద్య ఎలా ఒక శిష్యుడు వచ్చి గురువును అడుగుతాడు అనే విషయాన్ని ఇక్కడ ఈ మంత్రం చెప్తోంది. శిష్య ప్రశ్న, శౌనకః మహాశాలః. శౌనకః అనేటువంటి మహాశాలః, మహాశాలః అంటే శాల అంటే గృహం, మహాశాలః అంటే పెద్ద గృహం, అంటే మహాశాలః అనేటువంటిది బిరుదు శౌనకుడికి. శౌనకః అంటే ఆయన అండి మహాశాలః అని పేరు, టైటిల్ అన్నమాట. పెద్ద గృహస్థుడు అని అర్థం. పెద్ద గృహస్థుడు అంటే ఏమిటి అర్థం? పెద్ద ఇల్లుందని అర్థం. మహాశాల అంటే పెద్ద యాగశాల ఉన్నటువంటి గృహస్థుడు అని అర్థం. అంటే యాగం, యజ్ఞం, దానాలు, ధర్మాలు అన్నీ చేస్తూ ఉండటానికి పెద్ద యాగశాలను కట్టించి పాకశాల కూడా అనొచ్చు. పెద్ద వంటగది ఉందిట ఆయనకి. అన్నదానం విపరీతంగా చేసేవాడుట. అన్నదానం చేయాలి అంటే యజ్ఞం యాగం చేస్తే అన్నదానం చేస్తారు. అన్నదానం చేయాలంటే పెద్ద కిచెన్ రూమ్ కావాలి కదండి. చిన్న కిచెన్ రూమ్ అయితే అన్నదానం ఏం చేస్తారు? మన ఇళ్లలో అయితే ఈ కిచెన్ రూమ్లో క్యారేజీలు పెట్టుకోవడానికి సరిపోతుంది. వేల మంది వస్తారు. అన్నదానం అంటే ఆ రోజుల్లో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల వాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళందరినో పిలిపిస్తారు. వేల సంఖ్యలో భోజనాలు చేస్తారు. అంతమందికి అన్నదానం చేయాలి అంటే ఎంత పెద్ద వంటశాల ఉండాలి? ఒకరోజా రెండు రోజుల ఆయన జీవితకాలం అంతా కూడా అలా యజ్ఞ యాగాలు చేస్తూ అన్నదానం చేయడం అది ఒక సాధన. బ్రహ్మజ్ఞానం పొందడానికి అది ఒక సాధన. కాబట్టి ఆయనకి మహాశాల అనేటువంటి బిరుదు ఉందట. ఎవరు ఆయన అంటే శౌనకుడు అన్నారు. ఆయనకి ఎందుకని శౌనకుడు అని పేరు వచ్చిందంటే శునకస్య అపత్యం పుమాన్. శునక అనేటువంటి ఋషి యొక్క కుమారుడు అవడం వల్ల శౌనక అని పేరు ఆయనకి. శునక అనే ఋషి యొక్క కుమారుడు అవడం వల్ల శౌనక అని పేరు వచ్చింది. శౌనక మహాశాల హ వై అంటే ఏంటి? ప్రసిద్ధి చెందినవాడు అని. మహాశాల అని ప్రసిద్ధి చెందినవాడు. అందుకని పేరు ప్రఖ్యాతులు ఉంటే అడ్రస్ వెతుక్కోవక్కర్లేదు. మన ఊళ్ళో దిగంగానే వాళ్లే చెప్తారు ఫలానా చోటకి ఆయన అండి అట్లాంటి నా సందులో ఉండి వెళితే మీ ఇల్లు దొరుకుతుంది. ఎవరిని అడిగినా చెప్తారు నాకు తెలియదండి అని అన్నారు ఆ రోజుల్లో. ఎందుకంటే ధర్మకార్యాలు చేసేవాళ్ళు, పుణ్యకార్యాలు చేయడం వల్ల వాళ్ళు అందరికీ తెలుసు వాళ్ళ అడ్రస్ కానీ వాళ్ళు ఎక్కడ ఉండేది ఎలాంటి వాళ్ళని చెప్పి అందరికీ తెలిసిపోతుంది. ఇప్పుడు అడ్రస్ ఎత్తుకోవాలంటే గంటన్నర పడుతుంది మెడ్రాసులో. ఎందుకంటే ఎక్కడ ఉంటాడో ఏం వలన ఉంటాడో తెలియదు. ఏమైనా మంచి కార్యాలు చేస్తే కదా తెలియడానికి కనీసం. కానీ ఆ స్ట్రీట్లో వాళ్ళకైనా కనీసం, మద్రాసు అంతా తెలియకపోయినా ఆ స్ట్రీట్లో వాళ్ళకైనా తెలియాలి కదా. ఆయన అండి ఆయన మాకు తెలుసండి ఫలానా చోట ఉంటారని చెప్పాలి. అంటే ఏమిటి, ఆ స్ట్రీట్లో వాళ్ళందరికీ ఈ వ్యక్తి గురించి తెలిసి ఉంటుంది. ఎందువల్ల తెలుస్తుంది? ఏదో సోషల్ సర్వీసో, మంచి పని చేయడమో, సహాయం చేయడమో, లేకపోతే ప్రతిరోజు గుళ్ళోకి వెళ్తుంటాడు అనుకోండి అదే టైం కరెక్ట్గా ఆ స్ట్రీట్లో వాళ్ళందరికీ తెలిసిపోతుంది ఎక్కడ ఉంటాడో ఏమిటని. కాబట్టి ఎప్పుడు మంచి పనులు చేసేవాళ్ళు సహజంగా అందరి కళ్ళలో పడతారు, ఆ విధంగా తెలిసిపోతుంది. అలాగే శౌనక మహాశాల అనేది ఉపనిషత్తే పొగుడుతున్నది. ఆయన మహా గొప్పవాడు. హా వై అంటే అట్లా ప్రసిద్ధి చెందినవాడు అని అర్థం. ఏం చేశారట ఆయన? అంగిరసం విధివత్ ఉపసన్న. అంగిరసుడి దగ్గరికి, రెండవ మంత్రంలో చూశాం కదా, భారద్వాజ అంగిరసే పరావరాం. అంగిరసుడికి నేర్పాడు కదా భారద్వాజుడు. ఆ భారద్వాజుడు శిష్యుడైనటువంటి అంగిరసుడి దగ్గరికి ఈ శౌనక వెళ్ళారట. ఈ శౌనకుడు వెళ్ళారు. ఎలా వెళ్ళారండి అంటే ఉపనిషత్తు చెప్తోంది విధివత్ ఉపసన్న. విధిగా, యథావిధిగా ఎలా వెళ్ళాలి గురువు దగ్గరికి అని శాస్త్రంలో చెప్పబడింది. ఉపసన్న అని చెప్పలేదు చూడండి, విధివత్ ఉపసన్న అంటే ఒక గురువు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలో అలా వెళ్ళాడు. ప్రతి పదం కూడా చాలా ముఖ్యం. గురువు దగ్గరికి ఎలా వెళ్ళాలండి, ఎలా చెప్పారు శాస్త్రంలో? వట్టి చేతులతో వెళ్ళకూడదు గురువు దగ్గరికి. చేతుల్లో ఏం లేకుండా రిక్తహస్తేన నా గంతవ్యం. రిక్తహస్తం అంటే చేతుల్లో ఏమి లేకుండా ఏ మహాత్ముడి దగ్గరికి, గురువు దగ్గరికి వెళ్ళకూడదు. మొట్టమొదటిగా వెళ్ళేటప్పుడు, మొదటిగా వెళ్ళేటప్పుడు ఒక సన్యాసి దగ్గరికి కానీ, ఒక గర్భిణీ స్త్రీ దగ్గరికి కానీ, ఒక చిన్న పిల్లవాడి దీన్ని చూసేటప్పుడు కానీ, దేవాలయానికి వెళ్ళేటప్పుడు కానీ, పుణ్యక్షేత్రానికి వెళ్ళేటప్పుడు కానీ వట్టి చేతులతో వెళ్ళకూడదు. చేతుల్లో ఏం లేకుండా వెళ్ళకూడదు. ఫలము, ధనము, పుష్పము, ఏదో ఒకటి తీసుకొని వెళ్ళాలి. వాళ్ళ వాళ్ళకి ఏది అవసరమో గమనించి తీసుకువెళ్ళాలి. అలా వెళ్ళి వినయంగా వెళ్ళిన తర్వాత నమస్కారం చేయాలి. తర్వాత చెప్పబోతున్నారు ఎలా వెళ్ళాలి గురువు దగ్గరికి అనేది కూడా వస్తుంది తర్వాత. అది విధివత్ అనేది. అందుకని వట్టి చేతులతో ఎప్పుడు కూడా ఒక సన్యాసి దగ్గరికి కానీ ఒక దేవాలయానికి వెళ్ళేటప్పుడు కానీ వెళ్ళకూడదు, మొదటి వెళ్ళేటప్పుడు. ఇది చాలా సంప్రదాయం, ఇది పద్ధతి, నేర్చుకోవాలి మనం ఎక్కడికి వెళ్ళినా సరే. ఆ సమయానికి చేతులు ఏం లేకపోయినా కనీసం మన చేతిలో ఉన్న ధనమైన అక్కడ పెట్టి రావాలి. అది మన యొక్క సంస్కారాన్ని తెలియజేస్తుంది కనుక అది విధివత్ ఉపసన్నహ అన్నారు. అలా వెళ్ళి పప్రచ్చ, పృచ్ ధాతు, పృచ్ అంటే అడగటం, పప్రచ్చ అంటే ఎప్పుడో జరిగిన విషయం కదండి, అడిగాడు అని ప్రశ్న అన్నమాట. అడిగాడు, ఏమని అడిగాడని చెప్పిన విషయం రెండో లైన్లో వస్తుంది. మొదటి లైన్లో ఏం చెప్పారు, శౌనకుడు అనేటువంటి మహాశాలహ అనేటువంటి బిరుదు ప్రఖ్యాతిగాంచినటువంటి ఆ శౌనకుడు అంగిరసుడు దగ్గరికి విధిపూర్వకంగా వినయం మర్యాదలతో ఆయన దగ్గరికి వెళ్ళి ప్రశ్నించాడు అన్నారు. శాస్త్రం ఏం చెప్తుంది, అడగని వాడికి విద్యను చెప్పవాకు అన్నారు. నా పృష్ట కశ్యచిత్ అన్నారు. నా పృష్ట అడగని వాడికి కశ్యచిత్ బ్రూయాత్ అన్నారు. నా పృష్ట కశ్యచిత్ బ్రూయాత్, ఈ ఆత్మవిద్యను నాకు బోధించండి నేర్పండి అని అడగని వాడికి చెప్పకూడదుట, అడిగిన వాడికి చెప్పకుండా ఉండకూడదుట. చూడండి ఎన్ని నియమాలు, విధి నియమాలు. జనక మహారాజా అడుగుతాడు యాజ్ఞవల్కుడు రాగానే, నా రాజ్యం నా సర్వస్వం మీకు సమర్పిస్తున్నాను, మొత్తం నేను కూడా మీకు దాసుణ్ణి. అది శిష్యుడి యొక్క లక్షణం, నాకంటూ ఏమీ లేదు, ఈ ధనం ఈ రాజ్యం నేను మొత్తం కూడా మీకు నేను గురుదక్షిణగా అర్పిస్తున్నాను అంటే తీసుకోండి అని అంటే యాజ్ఞవల్కుడు చెప్తాడు, మా నాన్నగారు ఏం చెప్పారంటే చిన్నప్పుడు ఆత్మవిద్య ఇవ్వకుండా గురుదక్షిణ తీసుకోవాకు అని చెప్పారు, ఆత్మవిద్య బోధించకుండా గురుదక్షిణ తీసుకోవాకు, కాబట్టి నేను ఆత్మవిద్యను బోధిస్తాను మీకు, బోధించిన తర్వాత నాకు ఏం కావాలో నేను అది తీసుకుంటాను అన్నారు యాజ్ఞవల్కుడు. ఎంత గొప్ప విషయం చూడండి, అది కూడా నా తండ్రి గారు ఇలా చెప్పారు అని చెప్పి చెప్తాడు యాజ్ఞవల్కుడు జనక మహారాజుతో. మనమైతే ఏం చేస్తాం, మొత్తం తరలించండి తర్వాత నీకు విద్య చెప్తానంటాం. ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలు అంతే కదండి, ల్యాక్స్ అండ్ ల్యాక్స్ అని తీసుకుంటున్నారు, చదువు ఎలా చెప్తున్నారో తెలియడం లేదు. ఇది తెలుసుకోవాలి మనం, విద్య అంటే ఎలా ఎంత. సరస్వతీదేవి, సరస్వతీదేవినికి ఇవ్వకుండా ధనం ఎలా స్వీకరిస్తావు. అందుకని విధివత్ వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత పప్రచ్చ అడగాలి ప్రశ్న, అడగకపోతే గురువు చెప్పరు, నాకు ఆత్మజ్ఞానం వచ్చేటట్టు చెయ్యండి, మీ దగ్గర నేను శిష్యురాలిగా శిష్యుడిగా ఉంటాను, నాకు ఈ శాస్త్రాన్ని బోధించండి, బోధించి నాకు ఆత్మవిద్యను కలగజేయండి అని చెప్పి నోరు తెరిచి అడగాలట. ఒక్కసారైనా, ప్రతిసారి అడగక్కర్లేదు, ఒక్కసారి అడగాలిట. అది అడగటం ప్రథమ కర్తవ్యం అని చెప్పబడింది శాస్త్రంలో. మనకేమిటంటే అడగడానికి సిగ్గుపడతాం, అసలు ఏం అడగాలో తెలియదు ముందు. ఇప్పుడున్న పరిస్థితులు అది. అందుకని వెనకటి రోజుల్లో వాళ్ళు నాకు ముక్తి కలిగే మార్గం చెప్పండి అని అడిగేవాళ్ళు. ఇప్పుడు ఆ రోజులు పోయినాయి. ఏదో ఒక సన్యాసి స్వామిని మాట్లాడుతుంటే పోయి ఒక మూల కూర్చొని వినేసి ఇట్లా అట్లా చూసేసి పోతాం, అటు నుంచి వెనక నుంచి వెనక్కి, ఆ విధంగా చూస్తున్నారు ఇప్పుడు. కానీ వెనకటి రోజుల్లో ఒక మహానుభావుడు ఉన్నాడు అంటే దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి నాకు ముక్తి కలిగేటట్లు చేయండి ఈ జన్మలో. ఎలా కలగజేస్తారో అది తర్వాత విషయం. నోరు తెరిచి శిష్యుడు ఆ వ్యక్తి అడగాలి. అడిగినప్పుడేట ఆ బ్రహ్మ విద్య సార్థకం అవుతుందిట. అడగనంత వరకు ఎంత చదివినప్పటికీ కూడా ఆ విద్య సార్థకం కాదు. ఎందుకంటే అడిగినప్పుడే కదా ఆ గురువుకు తెలుస్తుంది ఈ వ్యక్తికి జీవన్ముక్తి పొందాలనుంది. నోరు తెరిచి అడిగాడు, అది ఎలాగో ఎట్లాగో సాధన ఏమి తెలియదు, కనీసం హృదయం విప్పి నోరు తెరిచి అడిగాడు కదా, ఆ గురువుకి కరుణ కలుగుతుందిట. ఏమైనా సరే ఈ వ్యక్తికి ముక్తి కలిగేటట్లు చేయాలి, జ్ఞానం ఇవ్వాలనించేటువంటి కోరిక కలగాలి గురువులో, మనసులో. అందుకని వెనకటి రోజుల్లో గురువులందరూ కొండను గుహల్లో కూర్చుండేవాళ్ళు, అంత తేలిగ్గా దొరికేవాళ్ళు కాదు. ఇక్కడ నడుచుకుంటూ నడుచుకుంటూ కొండలు చేయాలంటే నదులు దాటుకుంటూ పోవాలి. అక్కడికి వెళితే అప్పుడు ఓహో ఇంత కష్టపడి వచ్చాడు పాపం ఇతనికి, తప్పకుండా ఇతనికి శ్రద్ధ ఉండుంటుందని చెప్పి టీచ్ చేసేవాళ్ళు. ఇప్పుడేం చేస్తున్నారంటే గురువే శిష్యుల కోసం పరిగెత్తుకుంటూ వస్తున్నారు. అందుకని కనుక్కోవడం కష్టం, ఏ శిష్యుడికి నిజంగా ఇంట్రెస్ట్ ఉందో లేదో తెలియడం కష్టం. అందుకని ఆ వచ్చే వాళ్ళల్లో కూడా చదువుతూ చెప్తూ ఉండంగా కొద్ది రోజులకి ఎవరన్నా మిగులుతారు, కొంతమంది మిగలకపోతారా అని చెప్పి గురువుకి ఆశ. ఆ ఆశతో గురువు బోధిస్తూ ఉంటారు, వినంగా కొంతకాలానికైనా ఆ శిష్యుడు గ్రహిస్తాడు అనే ఉద్దేశంతో. రోజులు మారిపోయినాయి కదండి ఇప్పుడు. కానీ కొంతమంది రోజులు మారినప్పటికీ ఆ ముముక్షువులు ఉన్నారు కదా, ఆ మోక్షం పొందాలి, ముక్తి పొందాలి, జ్ఞానాన్ని పొందాలి అని కోరుకునేవాళ్ళు ఉన్నారు, చెప్పేవాళ్ళు ఉన్నారు, కోరుకునేవాళ్ళు ఉన్నారు. వాళ్ళిద్దరూ తారసపడినప్పుడు ఆ యొక్క విద్య చోటు చేసుకుంటుంది. కృష్ణ పరమాత్మ ఏం చెప్పారండి, మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే, ఏ వేల కొద్ది జనులలోనూ కొద్దిమంది ప్రయత్నం చేస్తారు అన్నారు. కాబట్టి ఆ శిష్యుడు అనేవాడు అలా ఉండాలి అని అర్థం. అంత మహాశాలహ అంత గొప్పవాడైనటువంటి శౌనకుడు అంగిరసుడి దగ్గరికి వెళ్ళి వినయంగా సాష్టాంగ నమస్కారం చేసి చేతుల్లో దర్భలు తీసుకొని వెళ్తారట, ఎండు దర్భలు. అవి తీసుకొని వెళ్తే అర్థం ఏమిటంటే గురువు దగ్గరికి పెడతారు ఆ ఎండు దర్భలే. ఎలాగైతే నిప్పు రాజేస్తే వెంటనే అంటుకుంటాయి కదా, అదేవిధంగా నా మనస్సు కూడా తయారుగా ఉంది, మీరు ఆత్మవిద్య చెప్తే వెంటనే గ్రహించే శక్తి నాకుంది అని తెలియజేయడం అన్నమాట అందులో. అందుకని అవి తీసుకెళ్తారు చేతిలో పట్టుకొని. తీసుకెళ్ళిన తర్వాత గురువుకి ఇచ్చి నమస్కారం చేయడం పద్ధతి. తర్వాత ఏం ప్రశ్న అడుగుతున్నారు ఇక్కడ అంటే, కస్మిన్ను భగవో విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి. మనకిక్కడ ఒక సందేహం రావచ్చు, ఏమండి శౌనకుడు వచ్చినప్పుడే విధివత్ ఉపసన్నహ అని చెప్పారు, ముందు శ్లోకాల వాళ్ళ సంగతి ఏమిటి? ముందు ఒకటి రెండు శ్లోకాల్లో చెప్పారు కదా వాళ్ళు విధిగా వెళ్ళలేదా గురువు దగ్గరికి, మా నాన్నే కదా అని చెప్పి క్యాజువల్గా తీసుకున్నారా? విధిగా గురువు దగ్గరికి వెళ్ళడం, సాష్టాంగ నమస్కారం చేయడం అదేమి లేదా అని చెప్పి మనకు సందేహం కలగవచ్చు. కానీ భాష్యకారులు వారు రాస్తారు, శంకరాచార్యులు అలా అనుకోకూడదు, వాళ్ళు కూడా విధిగానే తండ్రి అయినప్పటికీ కూడా గురువు గురువే, విధిగానే వెళ్ళారని చెప్పి మనం తెలుసుకోవాలి, అండర్స్టూడ్. అంతేకాని ఈయన మాత్రమే విధిగా వచ్చాడు, వాళ్ళందరూ విధిగా చదవలేదని చెప్పి అనుకోకూడదు. దానికి ఒక న్యాయం ఉందిట. ఏం న్యాయం అంటే మధ్యదీపక న్యాయం, దేహదీపలీ న్యాయం అంటారు దాన్ని, మధ్యదీపికా న్యాయం. ఇప్పుడు గడప మీద దీపం పెట్టాం అనుకోండి, దీపం పెడితే అటువైపు ఇటువైపు రెండు వైపులా కనపడుతుంది కదా, కనపడుతుందా లేదా? ఆ రూమ్లోకి కాంతి వస్తుంది, ఈ రూమ్లోకి కాంతి వస్తుంది. అదేవిధంగా ఈ శౌనకుడు విధిగా వెళ్ళాడని చెప్పడం వల్ల ఇటు పరంపర కూడా విధిగానే వెళ్ళింది, అటువైపు ఉన్న పరంపర కూడా విధిగానే వెళ్ళింది, వెళ్ళారు నేర్చుకున్నారని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. అట్లా మధ్యదీపిక న్యాయం మాదిరి. అర్థమైందే? కస్మిన్ను భగవో విజ్ఞాతే, ఎలా అడ్రస్ చేస్తున్నారు చూడండి గురువుని, హే భగవన్ భగవహన్, భగవన్ భగవహ ఓ లార్డ్ అని అంగిరసుడిని ఓ లార్డ్ అంటాడు, భగవంతుడా అని అర్థం. అంటే జ్ఞాని భగవంతుడితో సమానం, అంత విలువనిచ్చేవాళ్ళు ఆ రోజుల్లో. ఈ రోజుల్లో కూడా ఇస్తున్నారులేండి, మీలాంటి వాళ్ళు ఉన్నారు కదా, ఇంకా ఇచ్చేవాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ విద్య ఇంకా జరుగుతూ ఉన్నది ఈ విధంగా. భగవన్ భగవహ ఓ లార్డ్ కస్మిన్ను విజ్ఞాతే, కస్మిన్ అంటే ఏది తెలుసుకోవడం వలన, కస్మిన్ను విజ్ఞాతే దేనిని తెలుసుకోవడం చేత, ఇదం సర్వం విజ్ఞాతం భవతి. ఇదం సర్వం, ఈ ప్రపంచంలో కనపడుతున్నదంతా కూడా, ఇదం సర్వం ఇదంతా కూడా తెలుసుకోబడుతుంది. దేన్ని తెలుసుకుంటే ఇదంతా తెలుస్తుంది, నాకేమో ఇవంతా తెలియడం లేదు, నేను ఎక్కడున్నానో అంతవరకే తెలుస్తుంది నాకు. ఈ ఆకాశం, చంద్రుడు, సూర్యుడు, ఈ నదులు, కొండలు ఇవన్నీ ఎలా వచ్చినాయి సృష్టిలోకి, ఈ గోళకాలన్నీ ఎట్లా వచ్చినాయి, ఇవన్నీ నాకేమి తెలియదు, అసలు ఇది ఎట్లా వచ్చింది ఈ శరీరం, ఇవన్నీ తెలియదు నాకు. ఈ ప్రపంచంలో కనపడుతున్న చరాచర ప్రపంచం అంతా ఎలా, ఏమిటి దీనికి కారణం, నాకేమి తెలియడం లేదు. ఇదంతా తెలుసుకోవాలంటే ఏది తెలుసుకుంటే ఇదంతా తెలుస్తుంది? ప్రశ్న చూడండి, ఎంత తెలివిగల ప్రశ్న వేశాడు. అందుకని ప్రశ్న వేసేటప్పుడు కూడా ఆలోచించి తెలివిగా ఉండాలి ప్రశ్న కదా. ఏది తెలుసుకుంటే, ఏ ఒక్కటి తెలుసుకుంటే అన్నీ తెలుస్తాయో, కస్మిన్ను విజ్ఞాతే, కస్మిన్ను విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి. ఏది తెలుసుకుంటే, కస్మిన్ను విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి, ఇవన్నీ కూడా తెలుస్తాయో అన్నారు. అటువంటిది ఏమిటి అని అర్థం. కస్మిన్ విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి, ఏది తెలుసుకుంటే అన్నీ తెలుస్తాయి. అప్రచ్ఛ అని ప్రశ్నించాడు అన్నాడు, అని ప్రశ్నించాడట. అంటే ఏమిటి ఇక్కడ విషయం, ముఖ్యమైన విషయాలు చాలా ఉన్నాయి ఇందులోనే. ఈ రెండు శ్లోకాలే మొత్తం ఉపనిషత్తుకు ఆధారం. ఏమిటంటే ఏకజ్ఞ సర్వజ్ఞ భవతి అన్నాడు. ఒక్కటి తెలుసుకుంటే చాలండి అన్నీ తెలిసిపోతాయి అన్నాడు. ఏకజ్ఞ అంటే జ్ఞ అంటే తెలుసుకోవడం, ఏకజ్ఞ అంటే ఒక విషయాన్ని తెలుసుకోవడం, సర్వజ్ఞ అంటే అన్ని విషయాలు తెలుసుకోవడం. ఏకజ్ఞ ఒకటి తెలుసుకున్నవాడు సర్వజ్ఞ భవతి, అన్నీ తెలుసుకున్నవాడు అవుతాడు అన్నాడు. ఇదేమిటండి, అది సాధ్యమా అన్నారు. సాధ్యం, అది సాధ్యం. ఎలాగంటే కారణ జ్ఞానేన సర్వ కార్యం జ్ఞానం భవతి అని అర్థం. ఫస్ట్ లా ప్రిన్సిపల్, ముఖ్య నిటెండ్ పాయింట్లు నోట్ చేసుకోవాలి, ఇంపార్టెంట్. కార్యం మొదటి పాయింట్, కార్యం సర్వమిదం కార్యం, ఇదం సర్వం అంటే ప్రోడక్ట్స్, ఆల్ ప్రోడక్ట్స్ కార్యం. కార్యం అంటే ఏమిటి, కారణం ప్లస్ నామ రూప, కారణం ప్లస్ నామ రూప, కారణం ప్లస్ నామ రూప ఈజ్ ఈక్వల్ టు కార్యం. ఏమిటండి మ్యాథ్స్ క్లాసా ఏమన్నా ఇది అని డౌట్ వస్తుంది మీకు. అంటే ఏమిటి అర్థం, ఉదాహరణ చెప్తే మీకు అర్థమైపోతుంది. బంగారం ఉంది కదండి, గోల్డ్ స్వర్ణం, బంగారం ప్లస్, ప్లస్ అంటే తెలుసు కదా నామరూప, గొలుసు, రింగ్, చైన్, అదే గొలుసు అంటే చైన్, గాజు, బ్యాంగిల్, ఇవన్నీ నామరూపాలు కదా. బంగారం నామరూపం, ఏది చైన్, రింగ్, ఇవన్నీ నామరూపాలు. రూపం ఉంది కదా, గాజుకు ఒక రూపం ఉంది, చైన్కు ఒక రూపం ఉంది, రింగుకు ఒక రూపం ఉంది, పేరు ఉంది. ఇవన్నీ పేర్లే కదా, ఏవన్నీ చైన్, రింగ్, గాజు, ఇవన్నీ పేర్లే కదా. పేరునే నామం అంటారు తెలియని సంస్కృతంలో. నామ రూప, ఈ నామ రూప ప్లస్ కారణం బంగారం, ఏమిటండి వచ్చింది కార్యం అన్నారు. బంగారానికి నామరూపాలు కనుక ఇస్తే ఏమవుతుందండి, కార్యం అవుతుంది, ప్రోడక్ట్ అంటాం. ఏం నామరూపం ఇచ్చాం, బ్యాంగిల్ అనే నామరూపం ఇచ్చి బ్యాంగిల్ అనే పేరును పెట్టి దేనికి, బంగారానికే. కారణానికి, కారణమైనటువంటి బంగారానికి గాజు, రింగు అనేటువంటి నామరూపాలు ఇవ్వడం వల్ల అదేమైంది, బంగారం కార్యమైపోయింది, ప్రోడక్ట్ అయిపోయింది. అయిందా లేదా, మీ చేతిలో ఇంకా మెడలో అంతా ఉంది, కార్యమే. ఏమిటా కార్యం, కారణమైనటువంటి బంగారం, దానికి ఏమిచ్చాం, నామరూపం ఇచ్చాం, అందుకని మెడలో వేసుకున్నారు. దానికి తగ్గట్టుగానే చేతికి వేసుకోవాల్సింది, చేతికి వేసుకున్నారు, మెడలో వేసుకోవాల్సింది, మెడలో వేసుకున్నారు, చెవులకు పెట్టుకోవాల్సింది, చెవులకు పెట్టుకున్నారు, వేలికి పెట్టుకోవాల్సింది, వేలికి పెట్టుకున్నారు. ఎంత జాగ్రత్తగా పెట్టుకున్నారు మీరు, కాబట్టి ఈ నాలుగు రకాలు మీరు ధరించింది అంతా కారణం ఏమిటండి దానికి, ఇది కార్యం. నామరూపంలో మీరు ధరించిందంతా ప్రోడక్ట్, ప్రోడక్టే కదా, మ్యానుఫ్యాక్చర్ చేయబడింది కదా. ప్రోడక్ట్ అంటే ఏమిటి, మ్యానుఫ్యాక్చర్ చేయబడి వచ్చింది, దాని యొక్క కారణం ఏమిటి, కాజ్ ఏమిటి, బంగారం. కాబట్టి కారణమైనటువంటి బంగారాన్ని నామరూపాలు ఇచ్చిదాన్ని కార్యంగా మార్చి మెడలోను చెవులకి చేతులకి తగిలించుకున్నారు. బంగారం అని తెలుసుకున్నాం అనుకోండి, ఇదంతా బంగారమని తెలిస్తే గాజు తెలిసినట్టే, రింగు తెలిసినట్లే, చైను తెలిసినట్లే, దిద్దులు తెలిసినట్లే, తెలిసినట్లే కదా, అదంతా బంగారమే కదండి. అందుకని కాజు తెలుసుకున్నామంటే అన్ని నామరూపాలు తెలిసినట్లే. అర్థమైందా? ఒక కారణం తెలుసుకుంటే దాని యొక్క కార్యాలన్నీ కూడా రకరకాల నామరూపాలు తెలుసుకున్నట్లే కదా. కానీ గాజును తెలుసుకుంటే రింగు తెలుసుకోలేరు, రింగు తెలిస్తే దిద్దులు తెలియవు, దిద్దులు తెలిస్తే ఉంగరం తెలియదు, ఎందుకంటే నామరూపాలు వేరు. కానీ ఒక్క బంగారం తెలిస్తే అన్నీ తెలిసినట్లే. బంగారం గాజులు బాగా అర్థమైంది కదా. అదే విధంగా నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఏ కార్యం కూడా స్వతంత్రంగా ఉండదు అన్నారు. గాజు, చైను, మనలో గొలుసులు ఇవన్నీ కూడా మనం పెట్టుకుంటే ఉంగరం, ఇవన్నీ బంగారం లేకుండా ఉండగలవండి? అవన్నీ కార్యాలే, ప్రోడక్ట్స్. ఏ కార్యం కూడా స్వతంత్రంగా, ఉంగరం ఉంగరంగా ఉండాలి అంటే ఏది కావాలండి? గోల్డ్ కావాలి. గోల్డ్ లేకుండా ఉంగరం, నేను స్వతంత్రంగా ఉంటాను, నువ్వు గోల్డ్ అక్కర్లేదు అని అనగలదా? ఉంగరం గాజు అనగలదా? నువ్వు బంగారం నాకు అక్కర్లేదు, నేనైనా ఉండగలను, ఉండు చూద్దాం, బంగారం తీసేసి గాజు వేసుకోండి, ఉండగలదా? కాబట్టి కార్యం అనేటువంటిది ఈ రింగు కానీ, చైన్ కానీ, గాజు కానీ స్వతంత్రంగా ఉండలేవు. ఎలా ఉండగలుగుతాయి అవి? బంగారం మీద ఆధారపడి మాత్రమే గాజుగా, రింగుగా, చైనుగా వాటి యొక్క నామరూపాలని కొంతకాలం జీవించగలుగుతాయి అవి. అర్థమైందా? ఇప్పుడు రెండవది ఏమిటి? కార్యం స్వతంత్రంగా ఉండలేదు. ఏ కార్యం కూడా స్వతంత్రంగా ఉండలేదు, అది అర్థం. ఇది రెండవ స్టెప్ అన్నమాట. మూడవది ఏంటంటే ఏక కారణేన జ్ఞానేన సర్వకార్య జ్ఞానం. ఒక్క కారణ జ్ఞానం, ఒక్క బంగారం జ్ఞానం, బంగారాన్ని తెలుసుకున్నాము అంటే అన్నీ తెలిసిపోయినట్టే, అన్ని ఆభరణాలు తెలిసినట్టే. అందుకని ఒకసారి తంగమాడికి వెళ్ళిరండి, అంత వెళ్ళాలండి, కన్ను ముందే కనపడుతోందండి ఇప్పుడే అన్న. అటువంటి వాడికి వెళ్ళక్కర్లా, ఎప్పుడంటే మనసులో రిజిస్టర్ అయిపోయినాయి అవి. అందుకని అంత బంగారమే, అన్ని ప్రోడక్ట్స్, ఒక్క బంగారం. ఇప్పుడు వాడు సెక్యూరిటీ వాడు ఉండేది అక్కడ, అవంతా ఉంటారు కదా వాళ్ళందరూ, దేనికోసం అండి వాళ్ళు? గాజుల కోసమా, ఇది కోసమా, బంగారం కోసమా? గాజులు, రింగులు ఇవన్నీ ప్రోడక్ట్స్ అండి. మాకు వాల్యూ ఏమిటంటే బంగారం. ఆ సెక్యూరిటీ వాడు దేనికోసం ఉండేది? బంగారం కోసం ఉంటాడు, గాజులు రింగుల కోసం కాదు. ఆ బంగారం ఇస్ ద వాల్యూ. కారణ జ్ఞానం వాడికి చాలా ఉంటుంది అక్కడ. కారణ జ్ఞానేన సర్వకార్యం అన్నారు. అదేవిధంగా కాసేపు బంగారాన్ని మర్చిపోండి, చాలు ఎగ్జాంపుల్. ఇప్పుడేమిటంటే బ్రహ్మన్ కాన్షియస్నెస్ ఆత్మ అనేటువంటిది కారణం. ఆ ఆత్మకి ఈ నామరూపాలు ఇచ్చాం, లక్ష్మీ, సరస్వతి, ఇన్ని పేర్లు ఉన్నాయి కదా. పక్షులు, జంతువులు, నదులు, వృక్షాలు, చెట్లు, చేమలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా గొలుసు, రింగు, గాజుల మాదిరి ఈ పేర్లన్నీ కూడా. ఇప్పుడు మన పేర్లు ఇవన్నీ ఉన్నాయి కదా, మనందరం ఒక్కొక్క రింగు, చైను, బ్యాంగిల్ లాంటి వాళ్ళం. దేనికి ఈ పేర్లన్నీ అంటే ఆత్మకి అన్నారు. ఆత్మ అనే బంగారానికి గొలుసు, గాజులు, రింగు అనేటువంటి మన పేర్లన్నీ కూడా అటువంటివి అన్నారు. మన పేరు గొలుసు కాదు, మన పేరు మనకుంది కదా, హ్యూమన్ బీయింగ్, అందులో స్పెషల్ పేరు, అందులో మనకు ఒక గోత్రం, మన ఇంటి పేరు, ఇవన్నీ ఉన్నాయి కదా. నామం, ఒక రూపం ఉంది కదా, హైట్, వెయిట్, ఫలానా వాళ్ళ అబ్బాయి అండి, ఫలానా వాళ్ళ అమ్మాయి అనేటువంటి రూపం, నామం, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు ఇదంతా ఏమిటండి? ఈ నామరూపాలు ఇవన్నీ ఏమిటి? కార్యం, ప్రోడక్ట్స్. ఈ ప్రోడక్ట్స్ అన్నిటికీ కారణం ఏమిటండి? ఆత్మ కదా. అదే మొదటి స్టెప్. ఇప్పుడు దీనికి అన్వయం చేసుకోవాలి. ఏమిటది? కార్యం అంటే ఈ శరీరం కార్యం, నామ రూపం, పేరు ఉంది కదా, రూపం ఉంది కదా, ఇది ప్రోడక్ట్. నామరూపం ప్లస్ కారణం. ఏంటి కారణం? ఆత్మ. కారణ ఆత్మ ప్లస్ నామరూప కార్యం మొదటి స్టెప్. ఈ కార్యం, ఈ శరీరం స్వతంత్రంగా ఉండగలదండి ఆత్మ లేకుండా? ఉండలేదు. ఇందాక చెప్పాం కదా, గాజులు రింగులు బంగారం లేకుండా ఉండలేవని చెప్పినట్టు. కానీ ఇది అర్థం చేసుకో, అది అర్థమైపోయిందండి ఈజీగా. ఇది కొంతకాలం పడుతుంది అర్థం కావడానికి, అంతే తేడా. ఈ శరీరం నామరూపం, ఆత్మ కారణం ఎప్పుడు కలిసే ఉంటాయి. కార్యం అనేటువంటి ఈ శరీరం ఆత్మ లేకుండా స్వతంత్రంగా ఉండలేదు. ఏది కూడా స్వతంత్రంగా ఉండలేదు, ఏ ప్రోడక్ట్ కూడా ఆ కారణం విడిచి ఉండలేదు. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ ఆత్మ అనే కారణాన్ని విడిచి స్వతంత్రంగా ఉండలేదు. కాబట్టి ఎలాగైతే బంగారం తెలుసుకుంటే అన్ని ఆభరణాలు తెలిసినట్లో, ఆత్మని తెలుసుకుంటే అన్ని కార్యాలు తెలుసుకున్నట్టే. అన్ని కార్యాలంటే ఏమిటండి? ఏనుగు, నక్క, పులి, చీమ, ఇవన్నీ ఉన్నాయి కదా జీవరాశులు, వృక్షాలు, జంతువులు, క్రిమికీటకాలు, ఇవన్నిట్లో ఉన్నది ఏమిటండి చెప్పండి? ఆత్మ. పేరు మాత్రం వేరే, రూపం వేరే. ఎన్ని రకాల స్పీషీస్ జీవరాశులు, అన్ని జీవరాశులు, ఒక్కొక్క జీవరాశులు మళ్ళీ రకాలు. బనానా అంటాం కదా, అరటిపండు, అరటిపండులోనే ఎన్ని రకాలు? ఒక్క జంతువులోనే ఎన్ని రకాలు? మనుషుల్లోనే ఎన్ని రకాలు ఉన్నారు? అదేవిధంగా ఇన్ని రకాల నామరూపాలు ఉన్నప్పటికీ కూడా వీటన్నిటికీ కారణం ఏమిటండి? ఆత్మ. ఆత్మ తెలుసుకుంటే అన్ని తెలుసుకున్నట్లే, అంతే కదా? అది ఆ విషయం అడుగుతున్నారు ఇక్కడ. చూడండి ఎంత పెద్ద విషయం. కాబట్టి మూడవ పాయింట్ ఏం చెప్పాం? ఏక కారణ జ్ఞానేన సర్వ విజ్ఞానం భవతి. ఒక్క కారణ జ్ఞానం తెలిస్తే అన్ని కార్యాలు తెలిసినట్లే. లేకపోతే ఈ కార్యాలన్నీ, ఈ ప్రోడక్ట్స్ అన్ని తెలుసుకోవడానికి ఎంతసేపు పడుతుంది మనకు? టైం పడుతుంది, కష్టం కదా తెలుసుకోవడం, ఎన్ని సంవత్సరాలు పడుతుంది? అదే ఒక ఆత్మని తెలుసుకో, అన్ని తెలుసుకున్నట్టే. అందుకని శౌనకుడు అడుగుతున్నాడు, ఏ కారణ జ్ఞానేన సర్వకార్య జ్ఞానం భవతి, ఆ కారణాన్ని నాకు చెప్పమని అడుగుతున్నాడు. కస్మిన్ను విజ్ఞాతే సర్వం ఇదం విజ్ఞాతం భవతి అని అడిగితే, అబ్బా ఎంత మంచి ప్రశ్న వేశావయ్యా ఓ శిష్యుడా, చాలా సంతోషంగా ఉంది, ఎవరైనా అడక్కపోతారా ఈ ప్రశ్న అని చెప్పి ఎదురు చూస్తున్నాను నేను అని చెప్పి అంగిరసుడు తర్వాత శ్లోకంలో సమాధానం చెప్తున్నారు. ఏమిటంటే దీనికి ఒక సూత్రం, సుబ్రహ్మణ్య మెథడ్, వినాయక మెథడ్ అంటాం. చూసారా, చెప్పాను ఒకసారి ఎగ్జాంపుల్. శివపార్వతులు ఇద్దరు కూడా ఈ పండు ఇస్తాం, ఎవరైతే ఈ ప్రపంచాన్ని చుట్టేసి ముందు నా దగ్గరికి వస్తారో వాళ్ళకి ఈ పండు, మామిడి పండు అని అంటే, సుబ్రహ్మణ్య స్వామి తన యొక్క మైలు వాహనం అన్నా పికాక్, ఆ నెమలి వాహనంకి ప్రపంచం అంతా తిరగడం మొదలుపెట్టాడు. వినాయకుడు వెంటనే నారదుడికి వచ్చాడు. అక్కడికి నారదుడిని చూసి, చూడు ఇట్లాంటి టెస్ట్ పెడితే నేనేమైనా గెలుస్తానా? నాదేమో మూషికం, ఎలుక వాహనం, అందులో ఇంత పెద్ద బరువు శరీరం, నేను ఎప్పుడు తిరిగి వచ్చి మా వాళ్ళ దగ్గరికి పండు తీసుకునే తల్లిదండ్రుల దగ్గర అంటే? అప్పుడు నారదుడు చెప్తాడు, ఈ శివపార్వతులు ఇద్దరూ కూడా సర్వ సృష్టికి కారణం, వీళ్ళ చుట్టూ ప్రదక్షిణం చేస్తే ప్రపంచం అంతా ప్రదక్షిణం చేసినట్టే, ప్రదక్షిణం చేయి ముందన్నాడు. అనగానే తల్లిదండ్రి చుట్టూ ఇద్దరు ఒక ప్రదక్షిణ చేసేసాడు వినాయకుడు, చేసి పండు తీసుకొని కూర్చున్నాడు మేలకుండా తింటున్నాడు. కుమారస్వామి వచ్చేటప్పటికి ఆశ్చర్యపోయినాడు, నాకంటే ఎట్లా ముందు వచ్చాడు అన్నాడు. ఇక్కడ తల్లిదండ్రి జగత్ కారణమైనటువంటి పితృ జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరుని ముందు పెట్టుకొని, జగత్ కారణమైనటువంటి పార్వతీ పరమేశ్వరుని ముందు పెట్టుకొని వీళ్ళని కారణాన్ని వదిలిపెట్టేసి కార్యం చుట్టూ తిరుగుతున్నాడు కుమారస్వామి. ఎందుకండి కార్యం చుట్టూ తిరగడం? అందుకని వినాయక మెథడ్ ఈజ్ ద బెస్ట్ మెథడ్ అన్నాడు. అది ఇక్కడ మనం చదవబోయేది. ఇప్పుడు ఆత్మను తెలుసుకుంటే అన్నీ తెలుసుకున్నట్లే, ఇంకా తృప్తి ఆనందం అందులో అని అర్థం. ఏం చెప్తున్నారు గురువు గారు? ఇప్పుడు ఏం తెలుసుకున్నాం దీనివల్ల? బ్రహ్మ కారణం, జగత్ కార్యం, ప్రోడక్ట్ బ్రహ్మ కాజ్ అంటాం. బ్రహ్మ అంటే ఏమిటి? ఆత్మ. అది కాజ్, ప్రపంచం కార్యం. బ్రహ్మ అనేటువంటిది మూల కారణం. ఏమండి బంగారం కదా కారణం అని చెప్పారు ఇందాక అని అడగద్దు. అది మూల కారణం కాదు, కారణం బంగారం వస్తువులకి. మూల కారణమైనటువంటి బంగారం భూమిలో నుంచి వచ్చింది, భూమికి కారణమైనటువంటి బ్రహ్మను మూల కారణం, అది మూల కారణం మనం తెలుసుకోవాలి. మూల కారణం మెయిన్ అన్నమాట. తర్వాత శ్లోకం 4వ మంత్రం, తస్మై సహోవాచ ద్వే విద్యే వేదితవ్యే ఇతిహస్మ యద్ బ్రహ్మవిదో వదంతి పరా చైవాపరాచ. గురు సమాధానం చెప్తున్నారు శిష్యుడి ప్రశ్నకి. ఏమని చెప్తున్నారు? తస్మై సహా ఉవాచ. తస్మై అంటే ఆ శౌనకుడికి, తస్మై అతనికి, ఆ మహాశాలుడైనటువంటి శౌనకునికి ఎవరైతే ఈ ప్రశ్న అడిగారో ఆ ప్రశ్న వేసినటువంటి శౌనకుడికి తస్మై అంటే అతనికి. సహా హ ఉవాచ. సహా హ ఉవాచ అంటే సమాధానం చెప్పారు. ఎవరు సహా? సహా అంటే ఎవరండి? అంగిరుడు. అంగిరుడు ఎవరండి? భారద్వాజ శిష్యుడు. భారద్వాజులు ఎవరండి? ఆయన ఎవరు శిష్యుడు? అధర్వ శిష్యుడు. అధర్వ ఎవరు శిష్యులు? బ్రహ్మాన. అట్లా పరంపర అంగిరస. అంగిరస అంగిరసుడు యొక్క గురువు అథర్వుడు. బ్రహ్మ, అథర్వ, అంగిరస్, భరద్వాజ, అంగిర్, శౌనకాహ. లిస్టు మర్చిపోకూడదు, పరంపర. ఇక్కడ గురువు సమాధానం ఏం చెప్తున్నారంటే, ఉవాచ ద్వే విద్యే వేదితవ్యే ఇతి హస్మ యత్ బ్రహ్మవిదః వదంతి. ఏం చెప్తున్నారు? బ్రహ్మవిదః వదంతి అని చెప్తున్నారు. చూడండి ఆ వినయం చూడండి. ఆ గురువు బ్రహ్మవిధులైనటువంటి వారు, బ్రహ్మజ్ఞానాన్ని పొందిన వారు అని అర్థం. బ్రహ్మవిదః అంటే ఏమిటి? విదః అంటే నోవర్స్ అని అర్థం, తెలిసిన వాళ్ళు అన్నారు. ఏం తెలిసిన వాళ్ళు అండి? పాలిటిక్స్ తెలిసిన వాళ్ళ, ఎకనామిక్స్ తెలిసిన వాళ్ళ? కాదు కాదు, బ్రహ్మవిదః బ్రహ్మని గురించి తెలిసిన వాళ్ళు, ఆత్మవిదః ఆత్మని గురించి తెలిసిన వాళ్ళు. వాళ్ళు వదంతి చెప్తారట, వాళ్ళు చెప్తారు అని చెప్పి అంగిరుడు శౌనకుడికి చెప్తున్నాడు. దాన్ని బట్టే తెలుస్తుంది మనకు, ఇది నేను చెప్పే విద్య కాదు నాయన, బ్రహ్మజ్ఞానులు చెప్తారు. అక్కడ రెండు విద్యలు ఉన్నాయి, ద్వే విద్యే వేదితవ్యే. ద్వే అంటే రెండు, విద్య అంటే శాస్త్రం, రెండు శాస్త్రాలు ఉన్నాయట. ద్వే విద్యే అంటే రెండు విద్యలు, టూ కైండ్స్ ఆఫ్ నాలెడ్జ్ అంటాం. రెండు విషయాలు తెలుసుకోవలసినవి ఉన్నాయి అని అర్థం. విద్య అంటే జ్ఞానం, నాలెడ్జ్. ఎనీ శాస్త్రం అండి, శాస్త్రం శాస్త్రంగా ఉన్నంత వరకు ఏం ప్రయోజనం లేదు. ఆ శాస్త్రాన్ని నేను తెలుసుకోవడమే నాలెడ్జ్ అబౌట్ దట్ శాస్త్ర ఇస్ కాల్డ్ విద్య అంటాం కదా. నాలెడ్జ్ లేకపోతే బుక్కిష్, బుక్లో ఉంటుంది నాలెడ్జ్. స్వామీజీ చెప్తుంటారు ఇప్పుడు, టేప్ రికార్డర్, టేప్ క్యాసెట్ ఉంది కదండి, క్యాసెట్ టేప్ రికార్డర్ లేకుండా పనిచేస్తుందా? పనిచేయదు. టేప్ రికార్డర్ యూస్ఫుల్ అండి క్యాసెట్ లేకుండా. ఏంటో టేప్ రికార్డర్ ఉంది కానీ క్యాసెట్లు లేవండి అన్నాడు. ఏం ప్రయోజనం? క్యాసెట్ అవసరం, టేప్ రికార్డర్ అవసరం. కాబట్టి క్యాసెట్ అనేటువంటిది శాస్త్రం, అందులో ఉంది, అన్నీ ఉన్నాయి, పదాలు, పాటలు, పద్యాలు అన్నీ ఉన్నాయి. కానీ అవన్నీ బయటికి ఎప్పుడు వస్తాయి? క్యాసెట్ ప్లేయర్లు పెట్టాలి, ప్లేయర్లు పెడితేనే వస్తాయి. ఇప్పుడు గురువు అనేటువంటి వారు క్యాసెట్ ప్లేయర్ అన్నమాట. పుస్తకాలు మనంతటా మనం చదివినా కూడా శాస్త్రం రాదు. ఈ పుస్తకం ఏదైతే ఉందో ముండకోపనిషత్తు, ఆ గురువు నోట్లో ఉంది మొత్తం. అందులో పెడితేనే సరిగ్గా పాట వస్తుంది, అపశృతులు లేకుండా. లేకపోతే ఇందులో ఉన్నదండి ఉన్నదండి ఉందయ్యా నీకు అర్థమైందా అంటాడు. వినపట్టం లేదండి అన్నాడు. పెట్టు అందులో సౌండ్ వాల్యూమ్ ఇంక్రీజ్ చెయ్యి అన్నారు. అదే గురువు టేప్ రికార్డర్తో పోల్చారు, క్యాసెట్ని శాస్త్రంతో పోల్చారు. ఆపరేట్ చేసేవాడు ఉండాలి కదండి, వినేవాడు ఉండాలి కదా శిష్యుడు, శిష్యుడు వినేవాడు అన్నమాట. అట్లా రెండు విద్యలు ఉన్నాయట, ద్వే విద్యే వేదితవ్యే టు బి ఎక్వైర్డ్, అంటే తెలుసుకోవలసినవి రెండు విద్యలున్నాయి అని చెప్పి బ్రహ్మ విధులు చెప్తారు. ఏమిటా విద్యలు తెలుసా? పరా చ అపరా చ, పరావిద్య మరియు, చ అంటే మరియు అండ్, మరియు అపరా అపరావిద్య, అపరావిద్య పరావిద్య అని రెండు విద్యలున్నాయి. ఈ రెండు విద్యలు తెలుసుకోవలసినవి అని బ్రహ్మ విధులు చెప్తారు అని అంగిరుడు శౌనకుడికి చెప్పాడు. నా సొంత జ్ఞానం అని చెప్పి చెప్పలేదు, బ్రహ్మ విధులు చెప్తారని చెప్పారు. అది అది గురువు యొక్క జ్ఞానం దాన్ని బట్టే తెలిసిపోతుంది. శాస్త్రాలు చెప్తున్నాయి, బ్రహ్మ విధులు చెప్తున్నారు. తస్మై సహా ఉవాచ దే ద్వే విద్యే వేదితవ్యే ఇతి హస్మ. ఇతి హస్మ అంటే చాలా ప్రసిద్ధమని. ఇతి హస్మ అంటే ఇండీడ్, డెఫినెట్లీ అని, నిశ్చయం అనమాట, డెఫినెట్ అని, ఎంఫసిస్. ఇతి హస్మ అని ఈ విధంగా బ్రహ్మ విధులు చెప్తారనేటువంటి ఎంఫసిస్ అనమాట. రెండు విద్యలున్నాయి, బ్రహ్మ విద్యలు, పరావిద్య అపరావిద్య అని రెండు విద్యలున్నాయి. ఈ రెండు విద్యలు తెలుసుకోవాలి. అందులో పరావిద్య అనేటువంటిది ఏమిటి అని చెప్పి చెప్పబోతున్నారు. అపరావిద్య ఏమిటి, పరావిద్య ఏమిటి అని చెప్పి తర్వాత మంత్రంలో వస్తుంది. ఇప్పుడు మనకి ఇంతవరకు ఏం తెలుసుకున్నామంటే పరావిద్య అపరావిద్య అని చెప్పి రెండు చెప్పారు. ఇప్పుడు మనం లిస్ట్ అవుట్ చేసుకోవాలి. పరావిద్య అపరావిద్య టేబుల్ వేసుకుంటే పరావిద్య ఒకటి, రెండు అపరావిద్య. పరావిద్య ఇంకొక పేరు ఏమిటి, కారణ విద్య. అపరావిద్య కిందకే రాసుకోండి, కారణ విద్య. అపరావిద్యకు ఇంకొక పేరు ఏమిటంటే కార్య విద్య. ఇవన్నీ పుస్తకంలో ఉండవు మీకు. పరావిద్యనే అద్వైత విద్య అంటారు. పరావిద్యనే మూడవది ఏమంటారు పేరు, పరావిద్య మూడవ పేరేమిటి అద్వైత విద్య, రెండవ పేరేమిటి కారణ విద్య. మూడు చెప్పగానే రెండు మర్చిపోకూడదు. ఇది అద్వైత విద్య అయితే అపరావిద్య ఏ విద్య అవుతుంది? ద్వైత విద్య, ద్వైత విద్య. అపరావిద్య క్రింద ద్వైత విద్య అని రాసుకోవాలి. ఒకదానికి ఒకదాన్ని మార్చి రాయవాకండి. పరావిద్య క్రింద అద్వైత విద్యను రాయాలి, అపరావిద్య క్రింద ద్వైత విద్యను రాయాలి. ఇది నాలుగవ పేరు. ఐదవ పేరు ఏమిటంటే పరావిద్యకి ఐదవ పేరు అక్షర విద్య. అక్షర విద్య, అపరావిద్య క్షర విద్య. మీరే చెప్పేస్తారు చూడండి, అక్షర విద్య క్షర విద్య. తర్వాత ఇంకొక పేరు బ్రతుకును, అచ్చమైన తెలుగులో చెప్పాలంటే బ్రతుకును, బ్రతుకును తెలియపరిచే విద్య. ఈ బ్రతుకంటే ఏమిటి, లైఫ్ అంటే ఏమిటి అని తెలియపరిచే విద్య పరావిద్య. వాట్ ఈజ్ లైఫ్ అనేటువంటి తెలియజేస్తుందిట బ్రతుకును తెలియపరిచే విద్య. అచ్చమైన తెలుగు అండి, బ్రతుకును తెలియపరిచే విద్య పరావిద్య, బ్రతుకు తెరువును తెలియపరిచే విద్య అపరావిద్య. బ్రతుకు తెరువు అంటే ఏంటి తెలుసా, బ్రతుకు తెరువు అంటే లైవ్లీహుడ్. కంప్యూటర్ నేర్చుకున్నా, కెమిస్ట్రీ నేర్చుకున్నా, ఇంకేం నేర్చుకున్నా కూడా బ్రతుకు తెరువు కోసమే కదండి, లైవ్లీహుడ్, సర్వైవల్ విద్య. బ్రతుకు తెరువును తెలిపే విద్య అపరావిద్య, మెటీరియలిస్టిక్ సైన్స్ అంటాం ఇంగ్లీష్లో. అపరావిద్యని మెటీరియలిస్టిక్ సైన్స్ అంటాం, పరావిద్యని ఏమంటాం స్పిరిచువల్ సైన్స్ అంటాం. బ్రతుకును తెలిపే విద్య స్పిరిచువల్ సైన్స్, బ్రతుకు తెరువును తెలిపే విద్య మెటీరియల్ సైన్స్. తర్వాత మంత్రంలో ఐదవ మంత్రంలో మెటీరియల్ సైన్స్ ఏమేమిటి, మెటీరియల్ సైన్సెస్ అపరావిద్యలన్నీ ఏమిటి, ఏ విద్యలన్నీ అపరావిద్య కిందకు వస్తాయి, ఏ విద్యలన్నీ పరావిద్య కిందకు వస్తాయి అనేటువంటిది వివరంగా చెప్పబోతున్నారు తర్వాత మంత్రం నుంచి. ఈ రెండు మంత్రాలు చాలా ముఖ్యమైనవి. దీని మీద ప్రతి మంత్రం జమ్ అనమాట. జమ్ అంటే అక్కడికి ఎక్కడికి షాప్కి వెళ్ళవాకండి, మంత్రాలే జమ్ అనమాట. ఇక్కడ తర్వాత వచ్చే వారం చూస్తాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.